నమస్కారం అండి, నేను మీ ఎల్పి శ్రీరామ్. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెలా గారి చిత్రం బలార విచిత్రం కార్యక్రమం అక్టోబర్ 3, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బలార విచిత్రం కార్యక్రమానికి. మనకి సాధారణంగా ఏదైనా ఒక ఊరు వెళ్ళాలన్నా, లేదా ఒక దేశం మారి ఇంకో దేశానికి వెళ్ళాలన్నా, లేదా ఒక ఉద్యోగం వచ్చింది బయట ఎక్కడన్నా వెళ్ళాలి అని అంటే మనం చూసుకునే క్రైటీరియా ఏంటి? మనకన్నా ఇప్పుడు మనమున్న పొజిషన్ కన్నా మంచిగా ఉందా లేదా, ఇప్పుడు మనం ఉన్నటువంటి జీతం కన్నా ఎక్కువ వస్తుందా రాదా, ఇప్పుడు మనం సంపాదించేదానికన్నా ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కన్నా బాగుంటుందా లేదా. ఇప్పుడు వేరే దేశానికంటూ వెళ్తున్నామంటే గ్రీన్ కార్డు అవి ఇవి చాలా రకాలు ఉంటాయి, అక్కడ వర్క్ పర్మిట్ కావాలి, ఎన్నో ఉంటాయి. వీటన్నిటిని తట్టుకుని సెకండ్ సిటిజన్గా అక్కడ మనం బ్రతకగలమా లేదా. ఎందుకంటే మనము మన ఇంట్లో మనము ఒకరోజు తింటాము, ఒకరోజు తినము, ఒకరోజు ఇల్లు నీట్గా సర్దుకుంటాము, సర్దుకోము. ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ అవర్ హోమ్, ఎలా అట్టి పెట్టుకుంటాం అనేది మనకు సంబంధించిన విషయం. అదే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, కొన్ని రకాల ఫార్మాలిటీస్ ఉంటాయి పాటించాల్సినవి, వాళ్ళ రూల్స్కి తగ్గట్టు మనం ఉండాలి. అప్పుడు నేను ఈ టైం కల్లా పడుకుంటాను, నాకు ఇప్పుడు తొందరగా నిద్ర వస్తుంది, నేను 7 ఇంటికల్లా పడుకుంటానంటే కుదరదు కదా. సో వాళ్ళ రూల్స్కి అనుగుణంగా మనం ఉండాలి అని అంటే వాళ్ళకి నచ్చినట్టుగా మనం మెలగాలి, అంటే మనం సెకండ్ సిటిజన్. ఈ సెకండ్ సిటిజన్ అన్న అభిప్రాయము మనకి చాలామందికి ఏంటంటే అందుకే బయటికి వెళ్ళి వర్క్ చేయాలంటే తొందరగా ఇష్టపడరు. చూసి రావడం వేరు ఏదో 4 రోజులు, కానీ అక్కడికి వెళ్ళి పని చెయ్యాలి అని అంటే వాళ్ళ రూల్స్ ప్రకారం ఉండాలంటే, ఇప్పుడు మీరు గమనిస్తే 5 డే వీక్ అన్ని బయట చాలా, ఇప్పుడు ఇక్కడ మనకి వచ్చినాయి కానీ 5 డే వీక్ అది వరకు అంతా కూడా ఏంటంటే 5 డే వీక్ బయటకు వెళ్తే చక్కగా 5 వారానికి 5 రోజులే పని చేయొచ్చు అది ఇది అని అనుకున్నారు. కానీ ఎంత జీతం వస్తుందో దానికన్నా ఎక్కువే పని చేయించుకుంటారు, లేకపోతే ఎవరైనా సరే ఎందుకు ఇస్తారు వర్క్ అనేది కదా. వర్క్ పర్మిట్ ఇచ్చారు అని అంటే మన చేత దానికి 2 ఇంతలు పని చేయించుకుంటారు కాబట్టే ఇస్తారు. కానీ ఆ చేసిన దానికి అట్లీస్ట్ అంత ఇది ఉంటుంది, రికగ్నిషన్ ఉంటుంది డబ్బు పరంగా. ఏదో 4 రాళ్ళు వెనకేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ప్రశాంతంగా కాళ్ళ మీద కాలేసుకుని పడక కుర్చీలో పేపర్ చదువుకుంటూ పడుకోవచ్చు అన్నటువంటి ఒకే ఒక్క రీజన్ వల్ల చాలామంది వెళ్ళిపోయి మళ్ళీ కాస్త డబ్బులు చేసుకుని వస్తూ ఉంటారు. ఇంకా బాగా వర్తున్నది, ఇంకా అసలు వాళ్ళని వదులుకోలేదు కంపెనీ అని అనుకున్నప్పుడు అక్కడే ఉండిపోయి వాళ్ళు అక్కడే ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అప్పుడో ఇప్పుడో పండక్క వస్తూ ఉంటారు. 1 ఫైన్ డే సడన్లీ మీకు నమీబియాలోనో పాకిస్తాన్లోనో ఎక్కడో జాబ్ వచ్చిందన్నారనుకోండి, మీరు వెళ్తారా? ఎంత డబ్బులు ఎదిరిచ్చినా సరే నేను మాత్రం వెళ్ళను బాబాయ్ అంటారు కదా. ఎందుకు అంటే కొన్ని మనకి ఇవి డెవలప్డ్ కంట్రీస్, ఇవి డెవలపింగ్ కంట్రీస్, ఇవి అండర్ డెవలప్డ్ కంట్రీస్, ఇట్లాంటివేవో మనకి కొన్ని తెలిసి ఉంటాయి. అంటే అది కరెన్సీ పరంగా అనుకోవచ్చు ఎలాగైనా కానీ, కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా ఎవరైనా సరే వెళ్ళని కంట్రీ ఏదైనా ఉంది అంటే ఇగో ఇలాంటివి కొన్ని ఉన్నాయి. ఎందుకు వెళ్ళరు? ఏ అక్కడ మనుషులు కదా, అక్కడ వాళ్ళు తిండి తినట్లేదా అని అంటే నైబరింగ్ కంట్రీగా మనం ఆల్రెడీ చాలా చాలా పడుతున్నాం చూస్తున్నాం, కానీ అక్కడ జనాలు కూడా మన జనాలు లాంటి వాళ్ళే. అక్కడ వాళ్ళకు కూడా ఎప్పుడు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకునే ఉంటున్నారు. వాళ్ళు పెషావర్లో మొన్న జరిగిన బాంబు పేలుడు కానీ, పిల్లలు చనిపోయారు, ఎన్ని బాంబులు పేలుతున్నాయి అక్కడ కూడా వాళ్ళు ఉగ్రవాదాన్ని సహిస్తున్నారు, భరిస్తున్నారు. అక్కడ సామాన్య ప్రజలకి ఎప్పుడు కూడా వాళ్ళకి అదే భయము, ఆ ఇదంతా ఉన్నది. ఎటొచ్చి పొలిటికల్గానే వాళ్ళకి ఒక, అంటే ఇప్పటి వరకు చాలా తక్కువ వేళ మీద లెక్క పెట్టచ్చు 5 ఏళ్ళు ప్రధానమంత్రి పాలించినవి. ఎందుకంటే మధ్యలో సైన్యం ఇంట్రూడ్ అవుతూ ఉంటుంది, ఇంట్రూడ్ అయ్యి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు. మరీ గట్టిగా మాట్లాడితే ప్రధాని కనుక కోఆపరేట్ చేయకపోతే వాళ్ళని గద్దె దింపేస్తారు, కేసులు వేస్తారు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో మన పక్కన ఉన్నటువంటి దేశాల్లో, ఎస్పెషల్లీ మనకి ఏమంటారు దాన్ని ఒక రకమైన అవినాభావ సంబంధం అనే చెప్పొచ్చు, ఎందుకంటే ఎప్పుడూ అదొక లవ్ హేట్ రిలేషన్షిప్ లాగే ఉంటూ వచ్చింది. సో ఒకవైపు ఏదో అంటారు చూసారా, నోటితో పొగిడి నొసటితో వెక్కిరించినట్టు ఒక పక్క శాంతి శాంతి అంటూనే వాళ్లే ముందు కయ్యానికి కాలు దువ్వుతారు. దానికి తగ్గట్టు సపోర్ట్ చేయడానికి చైనా, US ఇవన్నీ ఉండనే ఉన్నాయి. మనల్నేమో తప్పు అని అంటారు మన వైపు చూపించి, కానీ వెనకాల నుంచి వాళ్ళకి ఇవ్వాల్సిన ఆర్మ్స్ ఇస్తూనే ఉంటారు, జోల పాడుతూనే ఉంటారు, మనల్ని మాత్రం స్క్రాచ్ చేస్తూనే ఉంటారు. ఇన్ని సిచ్యువేషన్స్ మధ్య అసలు అక్కడ మరి ఇప్పుడు కొత్తగా ఇమ్రాన్ ఖాన్ వచ్చాడు, మరి తను ప్రధానిగా ఉండగా అసలు ఏంటి పరిస్థితులు ఏంటి? చాలామంది ఏంటంటే క్రికెట్ మీద అభిమానంతో అబ్బా ఇమ్రాన్ ఖాన్ భలే ఆడతాడు అది ఇది, మీకు గుర్తుందా నీనా గుప్తా అని మన సీరియల్స్లో వాటిల్లో వేసేది ఇంతకుముందు ఒక టెలివిజన్ అంటే మూవీస్లో కూడా వచ్చింది నీనా గుప్తా. ఆవిడ వివియన్ రిచర్డ్స్ అంటే నాకు చాలా, వెస్టిండీస్ కెప్టెన్ వివియన్ రిచర్డ్స్ అంటే నాకు చాలా ఇష్టం, అతని ద్వారా ఒక పిల్లాడిని కనాలనుంది అని పబ్లిక్గానే స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమిటి అసలు అంటే ఒక అర్థం పర్థం లేదు, అప్పుడు చాలా వివాదాస్పదం కూడా అయింది అంటే ఇప్పుడున్నంత ఏమంటారు దాన్ని పాజిటివ్గా కూడా తీసుకునేటట్టు లేదు కదా మీడియా, అప్పట్లో ఓ అసలు తెగ రచ్చ చేసేసారు దానికి. అయితే ఇలాగా క్రికెట్ స్టార్స్ అన్న మూవీ స్టార్స్ అన్న ఒక రకమైన క్రేజ్ ఉన్నటువంటి తరుణంలో ఇండియాలో కూడా ఇమ్రాన్ ఖాన్కి బోలెడంతమంది ఫ్యాన్స్ ఉండేవాళ్ళు అప్పట్లో. సో మరి అసలు ఏంటి పరిస్థితి ఇప్పుడు, తనే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అయ్యేసరికి అబ్బో ఇంకేముంది ఇమ్రాన్ ఖాన్ అసలు భలే ఎంతసేపు బాగుంటాడు బాగా ఆడతాడని తప్ప ఒక పొలిటీషియన్గా తను ఏం చేయగలడు, తను వచ్చాక మనకేమైనా మనకి రిలేషన్ ఏమైనా మెరుగుపడుతుందా పాకిస్తాన్తో, ఇలాంటివన్నీ ఆలోచిస్తే కనుక ఈ సందర్భంలో చాలా చాలా ఆర్టికల్స్ చదవడం జరిగింది. అప్పుడు కొన్ని విచిత్రమైన విషయాలు తెలిసినాయి, వాటి గురించే చెప్పబోతున్నాను ఈ చిన్న విరామం తర్వాత.
హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతల కోసం ఆలూరు కృష్ణప్రసాద్ గారు అందిస్తున్న అచ్చ తెలుగు వంటలు. శ్రోతలకు నమస్కారం. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా వారు సమర్పిస్తున్న ఆహా ఏమి రుచి కార్యక్రమంలో ఇప్పుడు నేను మీకు చెప్పబోయే రెసిపీ చిలకడ దుంపల పచ్చడి. చిలకడ దుంపలు తీయగా ఉంటాయి కదండి, చిలకడ దుంపలతో పచ్చడేంటా అని ఆశ్చర్యపోతున్నారా? కానీ ట్రై చేస్తే ఇంకా వదిలిపెట్టరు. ఇంతకీ ఈ పచ్చడి చేయడానికి కావలసిన పదార్థాలు ఏమిటంటే, ఒక పావు కిలో చిలకడ దుంపలు, 8 ఎండుమిరపకాయలు, చిన్న నిమ్మకాయంత చింతపండు, స్పూనున్నర చాయ్ మినప్పప్పు, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, కొద్దిగా ఇంగువ, కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, 2 రెమ్మల కరివేపాకు, 3 స్పూన్ల నూనె. తయారీ విధానం, ముందుగా చిలకడ దుంపలు శుభ్రంగా కడుక్కుని తురుముకుని ఒక ప్లేట్లో విడిగా తీసుకోవాలి. దానిమీద పసుపు వేసుకుని ఉంచుకోవాలి. చింతపండు విడదీసుకుని కొద్దిగా నీళ్లతో తడుపుకుని ఉంచుకోవాలి. స్టవ్ మీద బాండి పెట్టి నూనె వేసి కాగగానే వరుసగా ఎండుమిర్చి, మెంతులు, చాయమినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, కరివేపాకు వేసి పోపు వేయించుకోవాలి. పోపు చల్లారగానే ముందుగా మిక్సీలో వేయించిన ఎండుమిర్చి, ఉప్పు వేసి మెత్తగా వేసుకోవాలి. తర్వాత చింతపండు, మిగిలిన పోపు మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తురిమి ఉంచుకున్న చిలకడ దుంపల తురుము కూడా ఇందులో వేసి బాగా స్పూన్తో కలిపి వేరే గిన్నెలోకి తీసుకోవాలి. చిలకడ దుంపల్లో స్వతహాగా తీపి ఉంటుంది కనుక వేరేగా తీపికి బెల్లం కానీ పంచదార కానీ వేయాల్సిన అవసరం లేదు. తురుముకోకుండా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని పై విధంగా పోపు వేసుకుని మిక్సీలో మెత్తగా వేసుకుని కూడా ఈ పచ్చడి చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేయక్కర్లేదు. అంతే, ఎంతో రుచిగా ఉండే చిలకడ దుంపల పచ్చడి భోజనంలో సర్వింగ్కు సిద్ధం. ప్రయత్నిస్తారు కదూ?
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది! సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
అవని ఆకాశం గాలింటి వెనక చూడాలి, ఇది చూపుల చిరంజీవి, రేపు మాపు నా పరం జ్యోతి, రూపు ఈ రూపే నీ కోసం. అవని ఆకాశం గాలింటి వెనక చూడాలి.
రానే దీపి చూపుల చిరంజీవి రేపు మాపు నా పరం జ్యోతి రూపు ఈ రూపే
ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి ఎన్నాళ్ళుగాను అనుకుంటున్నానండి పాకిస్తాన్ గురించి మాట్లాడాలి అని. ఏంటి అదేదో సినిమాలో చెప్పినట్టు మా నువ్వు నాకు నచ్చేవాళ్ళనుకుంటా. యా నువ్వు ఏదో ఒక ఊరికి వెళ్ళి ఏదో ఒక దేశానికి వెళ్ళిపోరా, మా అబ్బాయి విదేశాల్లో ఉండడం గర్వంగా చెప్పుకుంటా, నాకి పాకిస్తాన్ అయినా సరే అని అంటాడు. అలా ఉంది నువ్వు చెప్పేది అంటారా? ఎస్. ఏ ఎందుకు మాట్లాడకూడదు? యూరోప్ గురించి, యుఎస్ గురించి, సౌత్ ఆఫ్రికా గురించి, ఇన్నిటి గురించి మాట్లాడామే. మన దేశం గురించి మనం రోజు మాట్లాడుకుంటున్నామే. ఐర్లాండ్, న్యూజిలాండ్ ఇన్నిటి గురించి మాట్లాడామే. ఏ దాని గురించి ఎందుకు మాట్లాడకూడదు? చైనా గురించి కూడా మాట్లాడాము ఆఖరికి, శ్రీలంక గురించి మొన్న మధ్య మాట్లాడాం. సో కాదేది కవితకు అనర్హం అన్నారు శ్రీశ్రీ. కాదేది టాపిక్ అనర్హం అంటాను నేను, అందుకే ఇవాళ దీని గురించి తీసుకున్నాను. ఏముంది మాట్లాడటానికి అంటారా? బోలెడు 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 ఉంది. అరే మన నైబరింగ్ కంట్రీ ఎప్పుడూ అలాగా వర్ధిల్లుతూ ఉంది పచ్చగా. ఎస్, నేను ఇది కచ్చగా అన్నానో మామూలుగానో మీకు తెలుసు. అది విచిత్రం ఏంటంటే అక్కడ మనం ఇప్పుడు ఇక్కడ ఎలా ఉన్నామో అక్కడ వాళ్ళు అలాగే ఉన్నారండి. వాళ్ళేమి పాపం ఏదో అసలు ఏంటి ఇండియన్స్ అనగానే కచ్చగా రగిలిపోవడమో ఇలా ఏమీ లేదుట. మొన్న మధ్య 2-3 రకాల సర్వేలు వీడియోలు అన్నీ చూపించిందండి. అంటే మరి వీడియోల కోసమే అలా చూపించారు అని అంటే నేను చేయగలిగింది ఏం లేదు. బట్ బేసికల్లీ సాధారణంగా పాకిస్తాన్లో ఏదైనా సంఘటనలు కవర్ చేయాలి అని అంటే కనుక ఇక్కడైతే వెళ్ళి ఇక్కడ మనం ఎలా ఉన్నామో అక్కడ వాళ్ళు అలాగే ఉన్నారు. అక్కడ వాళ్ళు వెళ్ళి బాగుంకున్నది ఏం లేదు. అసలు ఇంత డివిజన్ అయిన తర్వాత వరకు ఉండి వాళ్ళ బతుకు అధ్వానంగానే ఉంది. 70 ఏళ్ళుగా అసలు ప్రజాస్వామ్యం ఉన్న మన దేశమే ఇలా ఉంటే ఊరూరికే సైనికులు జోక్యం చేసుకుంటున్నటువంటి ఆ దేశంలో ఇంకెలా ఉంటారు? మెయిన్ ఇంకోటి ఏంటంటే అక్కడ ఎవరైతే పాలకులు ఉంటారో వాళ్ళ ఫెయిల్యూర్స్ని అన్నిటినీ కప్పిపుచ్చుకోవడానికి ఇండియాని ఇండియన్స్ని దోషులుగా చూపిస్తారు. ఆఫ్కోర్స్ మన దగ్గర కొంచెం అట్లాంటి ప్రయత్నం ఉన్నదనుకోండి. నిజానికి మనము ఇక్కడ అంటే ఏదో పాకిస్తాన్ వాళ్ళ మీద ప్రయోగించడానికి కత్తులు అవి ఇవి అన్నట్టుగా మనం ఏం ఆర్మ్స్ అది ఇది అని మనం ఎక్కువ అసలు అంత ఇదేం లేదు. మనకి మనం అంతా పీస్ ప్రివైలింగ్ కంట్రీ, వేరే అక్కడ అలా కాదు. ఒకవేళ వాళ్ళు ఎప్పుడన్నా కర్మగాలలో అనుకున్నా ఇటు చైనా ఇటు యుఎస్ ఇవేవి అలా ఉండనివ్వవు. ఎక్కడన్నా మనం గమనిస్తే అక్కడ పాకిస్తాన్ కూడా అంతే. నిజానికి వాళ్ళకేమీ అంటే లోకల్గా అక్కడ ఉన్న వాళ్ళేమీ ఊరికే కత్తులు నూరితే ఏం కూర్చోరు. ఇవన్నీ పొలిటికల్ గేమ్స్. ఒక సగటు మనిషి ఆర్ ఒక సగటు ఇండియన్ ఆర్ సగటు పాకిస్తానీ ఎలా ఉంటాడు అనేది బయట విదేశాల్లో ఎక్కడన్నా కనపడితే మనకు అర్థమవుతుంది. కాకపోతే ఈ పొలిటికల్ గేమ్లో ఎప్పుడు కూడా విషప్రచారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాంతో ఒక కన్ఫ్యూజన్ వస్తుంది. సాధారణంగా చాలామంది ఇండియా పాక్ స్నేహం వర్ధిల్లాలి అది అని అంటూ ఉంటారు, కానీ అఖండ భారత్ నినాదం ఇచ్చే వాళ్ళు ఎవరైనా సరే పాకిస్తాన్ ఇండియా కలిసిపోవాలని కోరుకుంటూ ఉంటారు. కలిసిపోకపోయినా స్నేహంగా ఉంటే డిఫెన్స్ మీద పెట్టే ఆల్మోస్ట్ చాలా మటుకు ఖర్చు ఆదా అవుతుంది. కానీ అగ్రరాజ్యాలు అలా కానివ్వవు. మన మధ్య నిప్పు రాజేసి ఇద్దరికీ ఆయుధాలు అమ్ముకుంటూ లాభపడుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ పాలకులు ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు, ఎవరు ఇండియాకి సన్నిహితులు, ఎవరు కాదు అనేది తెలుసుకుని మనం చేయగలిగేది ఏం లేదు. అది చాలా బోరింగ్ టాపిక్ అసలు యాక్చువల్లీ చెప్పాలంటే. ఎందుకంటే ఎవరైనా ఇండియాకి అనుకూలంగా ఉండి సైన్యం మీద ఖర్చు తగ్గిద్దాము అని అనుకోగానే సైన్యం అర్జెంటుగా వాళ్ళని దింపేయడానికి, వాళ్ళని అప్రతిష్ట పాలు చేయడానికి 100% ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళు కూడా క్వైట్ ఆబ్వియస్గా ఇండియా మీద అవాకులు చవాకులు పేలేస్తూ ఉంటారు. సో బేసిక్గా న్యూస్లో ఎప్పుడైనా ఇట్లా చూసినప్పుడు, లేకపోతే ఒక పీస్ టాక్స్ జరగాలి, ఇదిగో తాజ్మహల్కి వచ్చి టీ తాగాడు, అక్కడికి వచ్చి రాజస్థాన్కి వచ్చి అది చేశాడు, ఇవన్నీ వేస్ట్, జరగవు. ఒకవేళ నిజంగా పీస్ ట్రీటీ కోసం అన్నట్టుగా ఏదైనా కూర్చుని మాట్లాడదాం అనుకున్నా కూడా జరగనివ్వరు. ఏదో స్ట్రాటజికల్ టాక్స్ అంటారు చూసారా, అంటే వ్యూహాత్మక మౌనాల్ని వ్యూహాత్మక రచన చేయడం, ఇట్లాంటివన్నీ మాట్లాడుకోవడానికి బాగుంటాయి, బట్ వెన్ ఇట్ కమ్స్ టు యాక్షన్ అసలు మామూలుగా ఉండదు. ఎప్పుడైతే ఇమ్రాన్ ఖాన్ దేశాధ్యక్షుడు అవ్వబోతున్నాడు అనగానే విపరీతమైన ఉత్సాహం చూపించారు. ఎందుకంటే క్రికెటర్గా ఆల్రెడీ ఇమ్రాన్ ఖాన్ అంటే కొంతమందికి ఇష్టం కాబట్టి, ఇది ఇండియన్స్లో. ఒక మూవీ యాక్టర్ కానీ లేకపోతే ఒక క్రికెటర్ కానీ రాజకీయాల్లోకి వస్తే ఎంత క్యూరియాసిటీ ఉంటుంది, అలాగే ఉంటుంది. అయితే ఆ క్రికెటర్ ఒక ప్రైమ్ మినిస్టర్ అవుతున్నాడు అని తెలిసినప్పుడు, ఒక దేశాధ్యక్షుడు అవుతున్నాడు అని తెలిసినప్పుడు కొన్ని ఆర్టికల్స్ అక్కడ ఇక్కడ వచ్చినాయి. అవి చదివితే నాకైతే విపరీతంగా అసలు ఒక షాక్ అన్నమాట, ఏంటి ఇలా కూడా ఉంటాయా అని. అంటే అందరికీ అంతకుముందు తెలియని కొన్ని విషయాలు తెలిసినాయి. అండ్ ఇమ్రాన్ ఖాన్ భావాల్లో వచ్చినటువంటి మార్పులు ఒక డ్రామాటిక్ ఒక వే, ఒక డ్రామాటిక్ యాంగిల్ నాకు తెలిసింది. అతని గెలుపులో కూడా ఒక రకమైన కుట్ర ఉన్నదా అని అనిపించింది. ఇప్పుడు నవాజ్ షరీఫ్కి, అతని కూతురికి అవినీతి కేసులో కింద కోర్టు వేసిన శిక్ష తీర్పుని హైకోర్టు సస్పెండ్ చేసి వాళ్ళు బయటికి పంపేయడంతో ఇంకా కొంచెం కథ మంచి పాకంలో పడింది. ప్రాసిక్యూషన్ ఆధారాలు చూపలేకపోయిందని హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యని నవాజ్ పార్టీకి ఒక మంచి ఊపునిచ్చింది. అండ్ నవాజ్ లాంటి ఒక అపోజిషన్ లీడరు స్వేచ్ఛగా తిరుగుతూ ఉపన్యాసాలు దంచుతూ ఉంటే ఇమ్రాన్ అసలు ఎలా ఉక్కిరిబిక్కిరి అవుతాడో, ఆ డ్రామా ఎలా ఉంటుందో అన్నటువంటి ఒక ఉత్సుకత అప్పట్లో పెరిగింది. దాంతో ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే నేను ఫస్ట్ చెప్పాలనుకుంది ఏంటంటే, నేను క్రికెట్ అభిమానిని కాదు, ఇమ్రాన్ ఖాన్ ఎలా ఆడతాడనేది కూడా నాకు తెలియదు. సో అతను అధికారంలోకి రావడం చేత ఇండో పాక్ సంబంధాల్లో ఏమన్నా మార్పులు వస్తాయా అన్నటువంటి ఆలోచన కానీ ఆశ కానీ కూడా నాకు లేదు. ఇప్పుడు సింపుల్గా ఒకటండి, పాకిస్తాన్ సైన్యం రాజకీయాల్లో ఎప్పుడు కూడా జోక్యం చేసుకుంటూ ఉంటుంది అండ్ డెమోక్రసీని బలహీనపరచాలని ఎప్పుడూ ట్రై చేస్తూ ఉంటుంది. దాన్ని పాకిస్తాన్ లీడర్స్, పొలిటికల్ లీడర్స్ ఎలా ఎదిరిస్తున్నారు, ఎప్పుడు లొంగిపోతున్నారు, ఎలా రంగులు మార్చుకుంటున్నారు అనేదే దీంట్లో కొంచెమో గొప్ప ఇంట్రెస్టింగ్ విషయం. దీని గురించి అంటే పాక్ ఎలక్షన్ విధానం ఎలాంటిది, మెయిన్ ప్రధాన పార్టీలైన నవాజ్ షరీఫ్ పార్టీ, భుట్టో పార్టీలు ఇప్పటిదాకా ఏం చేసినాయి, ఇమ్రాన్ ఖాన్ పర్సనల్ లైఫ్ ఎలాంటిది, అతని రాజకీయ ప్రస్థానం ఎలాంటిది, 71 ఏళ్ల ఒడిదొడుకుల వలన పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఎలాంటిది, ఇలాంటివన్నిటి గురించి ఆ ఆర్టికల్స్లో చాలా రకాల ఆర్టికల్స్ చదివాను, దాంట్లో అన్నిట్లోనూ వీటి గురించి ఉన్నాయి. సో అవి తెలిస్తే ఇప్పుడు ఎన్నికలు ఎందుకు ఎలా జరిగినాయి అన్న విషయం మనకు అర్థమవుతుంది. అందుకని అసలు ఇప్పటిదాకా అసలు పాకిస్తాన్లో ఏం జరిగింది అనేది జస్ట్ అలా ఒక చిన్న గ్లిమ్స్ లాగా ముందు మనం తెలుసుకుంటే బెస్ట్. ఫ్రాంక్లీ స్పీకింగ్ దీని గురించి చెప్పాలంటే కొంచెం బాగా వెనక్కెళ్ళాలి. ఇప్పుడు మరి 71 ఏళ్ల చరిత్ర కదా, అందుకని అంత వెనక్కి వెళ్ళాలంటే మరి కొద్దిగా అలసట ఉంటుంది కదా, చిన్న విరామం తీసుకొని వచ్చి చెప్తాను.
నమస్కారం అండి, నేను మీ ఎల్పీ శ్రీరామ్. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్ అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. స్టే ట్యూన్డ్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా, అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెకీ టాక్.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి mindmedia.com వెబ్సైట్కి తప్పక లాగిన్ అవ్వండి. ప్రేమ, ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలల జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
హలో, దిస్ ఇస్ తమన్, యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
చెట్టు లెక్కగలనే ఓ చెంచిత పుట్ట లెక్కగలనే, చెట్టు లెక్కగలనే ఓ చెంచిత పుట్ట లెక్కగలనే, చెట్టు లెక్క ఆటిటారు కొమ్మల చిగురుకోయగలనే, ఓ చెంచిత చిగురుకోయగలనే. ఉరకలేయగలనే ఓ చెంచిత పరుగులెత్తగలనే, ఉరకలేయగలనే ఓ చెంచిత పరుగులెత్తగలనే, ఊడ పట్టుకొని దారుడు బండకు ఊగి చేరగలనే, ఓ చెంచిత ఊగి చేరగలనే. బాణమేయగలనే, ఓ చెంచిత బాణమేయగలనే, ఓ చెంచిత నిన్ను మించగలనే, చెట్టు లెక్కగలనే ఓ చెంచిత పుట్ట లెక్కగలనే, చెట్టు లెక్కి ఆదిటారు కొమ్మల చిగురుకోయగలనే, ఓ చెంచిత చిగురుకోయగలనే. తగవులేల ఎగతాళిగాదు నన్ను తాళిగట్ట నీవా, ఓ చెంచిత తాళిగట్ట నీవా.
The voice of India.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి. సో అసలు ముందు పాకిస్తాన్లో 71 ఇయర్స్గా జరిగినటువంటి రాజకీయ మార్పులు ఏంటి అనేది తెలుసుకుంటే, ఫ్రాంక్లీ పాకిస్తాన్లో కూడా మనలాగే 5 ఏళ్ల ప్రధాని పదవీ కాలం. బట్ అన్ఫార్చునేట్లీ ఏ ప్రధాని తన పదవీ కాలాన్ని పూర్తి చేయరు. సైన్యం మిలిటరీ పాకిస్తాన్ మిలిటరీ అర్జెంట్గా వాళ్ళని దింపేస్తూ వచ్చింది. ఈ 71 ఏళ్లలో 31 ఏళ్ళు సైనిక పాలన. 1958-69 అయూబ్ ఖాన్, ఆ తర్వాత 69-71 యాహియా ఖాన్, 1977-88 జియా ఉల్ హక్, తర్వాత 1999-2008 పర్వేజ్ ముషరఫ్ డిక్టేటర్లుగా ఏలారు. ఇఫ్ ఎట్ ఆల్ పొరపాటున ఎవరైనా ఎన్నికలు జరిగి ఎవరైనా ప్రధాన అయిపోగానే అర్జెంటుగా సైన్యాధిపతులు వాళ్ళని అవినీతి పరులుగా ముద్రేసి దింపేసి వాళ్ళు గద్దెనెక్కేవాళ్ళు. మన దేశపు ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి లోపాలను చూసి విసిగిన కొంతమంది మామూలుగా అప్పుడప్పుడు అంటూ ఉంటారు కదా, ఏహే అసలు మన వాళ్ళకి డిసిప్లిన్ లేదు, పాడలేదండి, నన్ను అడిగితే అసలు మిలిటరీ రూల్ వచ్చేయాలి, వీళ్ళందరికీ బుద్ధి వచ్చేస్తుంది అని అంటూ ఉంటుంటారు. పాకిస్తాన్ వాళ్ళు కూడా మేబీ ఫస్ట్లో అట్లా అనుకున్నారేమో తెలియదు, బట్ ఇప్పుడైతే ఖచ్చితంగా అన్నారు. సైనిక పాలన డెమోక్రటిక్ వే ఆఫ్ రూలింగ్ కంటే ఎంత అధ్వానంగా ఉన్నది అనేది ఇప్పుడు వాళ్ళకి బాగా అర్థమైంది. ఎవరన్నా కొంచెం అవినీతి చేయంగానే అర్జెంటుగా అసలు వీళ్ళందరినీ లైన్లో పెట్టి కాల్ చేయాలండి యథాసంత అని అంటారు కదా, అది ఎంత దారుణంగా ఉంటుంది అనేది ఇప్పుడు వాళ్ళకి బాగా తెలుసు. అది ఏమి మెరుగ్గా ఉండదు. డెమోక్రటిక్ రూల్ కన్నా సైనికుల పాలన అనేది ఒకవేళ మెరుగ్గా ఉంటుంది, అందరూ డిసిప్లిన్గా ఉంటారని మీరు అనుకుంటే అది తప్పు. ఉంటే గింటే మేబీ ఒక 2-3 ఏళ్ళు ఉంటుందేమో, బట్ ఆ తర్వాత అయినా సరే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసేస్తూ ఉండడం, ఏదన్నా కొంచెం విమర్శిస్తే జైలు పాలు చేయడం, ఉరికమ్మ మెక్కించడం, ఇది ఆ ఒక్క దేశం అని కాదు, ఎక్కడైనా మీరు కొరియా తీసుకోండి, మాట్లాడితేనే వాళ్ళు ఏమో తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు, కాల్ చేస్తారు. వాట్ టైప్ ఆఫ్ అ రూలింగ్ ఇస్ దాట్? మనకి ఇంత స్వేచ్ఛనిచ్చారు. మన దేశంలో ఎవరు ఎవరి గురించి అయినా మాట్లాడచ్చు, ఎవరు పెద్దంత ఏమీ అసలు దానికి అప్పీలే లేదు. సోషల్ మీడియాలో పెడుతూ ఉంటారు, బయట మాట్లాడుతూ ఉంటారు, ఏ ఇవన్నీ ఎక్కడి నుంచి? ఏ రోజన్నా అంటే చెప్తూ ఉంటారు మామూలుగా, అంటే అప్పుడెప్పుడో థాకరే చనిపోయినప్పుడు ఇద్దరు ఎవరో ఒక పోస్ట్ పెట్టారు, ఆ అమ్మాయిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారని. ఎన్నిసార్లు మీరు గమనిస్తే యాంటీ గవర్నమెంట్ కానీ లేకపోతే యాంటీ కాన్స్టిట్యూషనల్ కానీ ఇలాంటివి ఎన్నెన్ని చూస్తూ ఉన్నాం ఫేస్బుక్లో. నిజంగా అంత గట్టిగా ఎవరైనా పనిష్మెంట్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయా? అప్పుడప్పుడు మేబీ ఎవరైనా ఒకళ్ళిద్దరు అట్లా మాట్లాడినప్పుడు అంటారేమో, కానీ చాలా మటుకు మనం చాలా దేశాల కన్నా మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ చాలా ఎక్కువ ఉందనే చెప్పుకోవచ్చు. సో వాళ్ళ ఇంపార్టెన్స్, అంటే సైనికుల ఇంపార్టెన్స్ ఉండాలి అని అంటే ఎప్పుడూ కూడా ఒక యుద్ధ వాతావరణం ఉండాలి, అంతే కదా. యుద్ధ వాతావరణం ఉంటేనే సైనికుల ఇంపార్టెన్స్ తెలుస్తుంది. ఆ పేరు చెప్పి బడ్జెట్లో నుంచి నిధులు తీసుకుని వాళ్ళు హాయిగా బతుకుతూ ఉంటారు. దానివల్ల బడ్జెట్ దానికే ఎక్కువ కేటాయిస్తూ ఉండడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలకి డబ్బులు ఉండవు. ప్రజల్లో అశాంతి చెలరేగితే దాన్ని జోకొట్టడానికి ఏదో మత ఛాందసత్వాన్ని తీసుకొచ్చి తెచ్చిపెడతారు. ఈ మత ఛాందసులు సైన్యము ఏకమైపోయి ఉదారవాదుల్ని ప్రజాస్వామికవాదుల్ని పీడిస్తూ ఉంటారు. వాళ్ళ అధికారంలోకి వస్తే వాళ్ళలో వాళ్ళకి ఏదో ఒక రకంగా చిన్న చిన్నగా గొడవలు స్టార్ట్ చేస్తారు, వాళ్ళలో వాళ్ళకే జుట్టుముడేస్తారు, కొంతమందిని లోబరుచుకుంటారు, మీడియాని బెదిరిస్తారు, న్యాయ వ్యవస్థని కూడా వాళ్ళ అదుపులోకి తెచ్చుకుంటారు. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ పాకిస్తాన్ ప్రజలు ఎప్పటికప్పుడు తిరగబడుతూనే ఉంటారు. అయితే కొన్ని వివిధ ప్రాంతాల మధ్య చీలిపోయి ఉండడం వల్ల కలిసికట్టుగా ఒక యూనిటీగా పోరాడలేకపోతున్నారు. సమాజంలో ఉన్నత వర్గాలు వ్యవస్థకి కాపు కాస్తూ ఉంటారు, అయినా సరే పాకిస్తాన్ ప్రజలు పోరాటాన్ని సాగిస్తూనే ఉన్నారు. 2010 రాజ్యాంగ సవరణల తర్వాత సైన్యం ప్రజాప్రభుత్వాల్ని ప్రత్యక్షంగా కబళించే దారులు మూసుకుపోయినాయి. దాంతో లోకం దృష్టిలో పల్చన కాకూడదు అని పాకిస్తాన్ సైన్యం ప్రతి ఎన్నికల్లో పరోక్షంగా జోక్యం చేసుకుంటూనే ఉంది. వాళ్ళకి అనుకూలమైన ఒక వేవ్ ఖచ్చితంగా సృష్టిస్తోంది. కొత్త ప్రధాని క్రికెటర్ కాబట్టి అట్లాంటి ఒక లాంగ్వేజ్లోనే చెప్పాలంటే కనుక ఆటగాళ్ళని కీలుబొమ్మలను చేసి అంపైర్ ఆట ఆడినట్టు ఉంటుంది. పాకిస్తాన్లో ఎలక్షన్స్ ఎవ్వరు కాంటెస్ట్ చేసినా ఎలక్షన్స్లో ఆఖరికి ఎంపైర్ సైన్యమే, పాకిస్తాన్ సైన్యమే. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయం చేయగలిగేది జస్ట్ న్యాయ వ్యవస్థ మాత్రమే, కానీ దానికి కూడా స్థిరత్వం ఒక స్టెబిలిటీ లేదు. 2008లో ముషరఫ్ దిగిపోవడానికి చురుగ్గా ఉన్న న్యాయాధికారులే కారణం. ఇప్పుడు న్యాయ వ్యవస్థ సైన్యానికి మద్దతుదారుగా మారింది. ఫ్రాంక్లీ పొలిటికల్ లీడర్స్ కంటే సైన్యంతోటే వాళ్ళకి హాయిగా ఉంది. ఇప్పుడు ఇమ్రాన్ సైన్యం తాలూకు మనిషి కాబట్టి డైరెక్ట్గా సైన్యాన్ని ప్రోత్సహించినట్టు ఉండదు అని అనుకుని ఇమ్రాన్కి అనుగుణంగానే న్యాయ వ్యవస్థ వ్యవహరిస్తోంది అని అనుకుంటూ ఉంటే సడన్గా నవాజ్ షరీఫ్ విషయంలో హైకోర్టు చాలా ఉదారంగా వ్యవహరించి అందరినీ సర్ప్రైజ్ చేసింది. ప్రజాస్వామ్య పార్టీల మధ్య ఎవ్వరికీ మెజారిటీ రాకుండా హంగ్ పార్లమెంట్, అంటే అక్కడ జాతీయ అసెంబ్లీ అంటారు, హంగ్ పార్లమెంట్ ఏర్పడి కొంచెం వీక్గా ఉన్న గవర్నమెంట్ ఏర్పడడం సైన్యం లక్ష్యం. వాళ్ళు దానికోసమే పాటుపడతారు. డెమోక్రటిక్ పార్టీస్ మధ్య ఎవ్వరికీ మెజారిటీ రాదు, అసలు రానివ్వరు వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే పూర్తి మెజారిటీ వచ్చిందనుకోండి వాళ్ళు సైన్యాన్ని ఎదిరిస్తారు. హంగ్ పార్లమెంట్ ఏర్పడేలాగా ప్రధాన పార్టీలను బలహీనపరచడం, చాలా చిన్న చితకా పార్టీలను ఏర్పరిచి వాటికి సహాయపడడం మిలిటరీ వ్యూహం. ప్రస్తుత ఎన్నికల్లో వాళ్ళ ముందున్న చాయిస్ 3, తెహ్రీక్ ఏ ఇన్సాఫ్, ఇమ్రాన్ నాయకత్వంలో ఉన్నటువంటి పీటీఐ, అండ్ దెన్ నవాజ్ షరీఫ్ నాయకత్వంలో ఉన్న పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్, అండ్ భుట్టో కుటుంబానికి చెందినటువంటి పీపీపీ, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ. వీళ్ళల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలో తేల్చుకొని చివరికి ఇమ్రాన్కి తోడ్పడింది. అలా ఎందుకు చేసింది అనేది ఇప్పుడు నేను చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
నమస్కారం, నేను మీ కారుణ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
డర్టీ పాలిటిక్స్, షాకింగ్ ఇన్సిడెంట్స్, ట్రబుల్సమ్ సిచ్యుయేషన్స్, అబ్బబ్బా ఇవన్నీ ఎవరికి కావాలి? నేను ఈజీ గోయింగ్ టైప్ బాస్, ఎర్న్ అండ్ ఎంజాయ్, తప్పించుకు తిరుగువాడు ధన్యుడు. ఇది కరెంట్ యూత్ మైండ్ సెట్. మనం తప్పించుకు తిరుగుతాం సరే, కానీ ఈ వైఖరి వల్ల మన ముందు తరాలకు కనీసం భద్రంగా జీవించగలిగే ఆరోగ్యకరమైన సమాజాన్ని అందించగలమా? స్వార్థం కోరలు చాచి ప్రతి రంగంలోనూ దొరికినంత దోచుకుని దాచుకోవడమే పరమార్థంగా సాగుతున్న నేటి స్థితిగతులు వెనుక ఉన్న అసలైన ఉద్దేశాలను, వాస్తవాలను మీ నగేష్ పంచాగ్నుల మీ ముందుకు తెస్తారు.
భారత కాలమానం ప్రకారం ప్రతి సోమవారం శుక్రవారం రాత్రి 9:30 ప్రసారమయ్యే మన దేశం మన రాజ్యం షోని తప్పక వింటారు కదూ.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 యామడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మహదానందం తెచ్చాడు చిన్న నాడు తను ఇల్లు వీడి మరి ఎన్ని దేశములు జయించినాడో మా బావ వచ్చాడు మహదానందం తెచ్చాడు కనులందున ఒలికి కలలే పండినవి కడుపు తీపి కనులందున ఒలికి కలలే పండినవి తల్లి తండ్రి తక్కర పాటున తనివి తీరగా తన్మయముందగా బావ వచ్చాడు మహదానందం తెచ్చాడు ఇప్పుడే వెలిగాయి ఇన్ని నాళ్ళు అనగారిన ఆశలు ఇప్పుడే వెలిగాయి ముద్దు పొరికి ముద్దట గొలిపి వేడుకలందున వినోదించగా మా బావ వచ్చాడు మహదానందం తెచ్చాడు
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బడారే విచిత్రం కార్యక్రమానికి. సో పాకిస్తాన్లో ఎలక్షన్ ఎలా జరుగుతోంది, అసలు వాళ్ళ గవర్నమెంట్ ఎలా ఉండింది అనే విషయం మీద మాట్లాడుకుంటున్నాం. ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే ఇమ్రాన్ ఖాన్ వచ్చాక అసలు ఎలా ఉంది అనే విషయం మీద, ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే సైన్యానికి ఈ మూడు పార్టీలు అంటే ఇందాక నేను చెప్పిన తెహరీక్ ఏ ఇన్సాఫ్ అండ్ పాకిస్తాన్ ముస్లిం లీగ్ అండ్ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, ఈ మూడు పార్టీలు వాళ్ళు నచ్చరు. వాళ్ళకి నచ్చేది పర్వేజ్ ముషరఫ్ మాత్రమే. అతని గురించి చెప్పాలంటే అతను 1943 ఢిల్లీలో పుట్టి కరాచీలో పెరిగి 18th ఇయర్లో పాక్ ఆర్మీలో చేరి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ అయ్యాడు. నవాజ్ షరీఫ్ 1997లో ప్రధానిగా ఎన్నికై 1998లో అతన్ని 4-స్టార్ జనరల్ చేసి ఆర్మ్డ్ ఫోర్సెస్కి అధినేతగా చేశాడు. ఇండియాతో కార్గిల్ యుద్ధం తర్వాత ఓటమి తెచ్చిపెట్టింది ముషరఫే. షరీఫ్ అతన్ని పదవి నుంచి తప్పించేయబోయాడు. అయితే సైన్యం మద్దతుతోటి ముషరఫే కుట్ర చేసి షరీఫ్ని గద్దె దింపేసి హౌస్ అరెస్ట్ చేసి విచారణ జరిపించాడు. తను అధ్యక్ష హోదాలో ప్రభుత్వాన్ని నడుపుతూనే ఆర్మీ హెడ్గా 2007 వరకు సైన్యాన్ని గుప్పెట్లో పెట్టుకుని అలా 2002లో మేలో ఏదో జస్ట్ అలా నామకే వాస్తే ఒక రిఫరెండం చేసి 2007 వరకు అధ్యక్షుడిగా ఉండడానికి ప్రజలు ఆమోదించారు అని చెప్పాడు. తన ఆధ్వర్యంలోనే 2002 అక్టోబర్లో జనరల్ ఎన్నికల్ని పెట్టారు. నవాజ్ షరీఫ్ పార్టీ, భుట్టో పార్టీ రెండు ఈ సైనిక పాలనకి వ్యతిరేకమే కాబట్టి పాకిస్తాన్ ముస్లిం లీగ్ క్యూ అనే ఒక కొత్త పార్టీ పెట్టించి దానికే మెజారిటీ సీట్లు వచ్చినాయని తనే స్టేట్మెంట్ పాస్ చేశాడు. ఇప్పుడు మొన్న ఫ్రెష్గా జరిగిన ఎన్నికల్లో దానికి 5 వచ్చినాయి. అండ్ ఇమ్రాన్ ఖాన్ పార్టీ దాన్ని సపోర్ట్ కూడా చేస్తుంది. ఇక పర్వేజ్ ముషరఫ్ తన పాలనలో టెర్రరిజాన్ని ఎదుర్కొంటున్నాను అని అమెరికా నుంచి బాగా సపోర్ట్ తీసుకుంది. లిబరలైజేషన్ విధానాన్ని చేపట్టి కార్మిక సంఘాలను కూడా తను నిషేధించాడు. మేబీ ఆర్థిక అభివృద్ధి కొంత జరిగినా హ్యూమన్ రైట్స్ మొత్తం అసలు సర్వనాశనం అయిపోయినాయి. దాంతో చాలా చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో 2008 ఎన్నికలకు ఒప్పుకున్నాడు. వాటిల్లో తను కాంటెస్ట్ చేయడానికి 2007లో బెనజీర్ భుట్టో విదేశాల నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ ఉండగా హత్య చేశారు. దాని వెనకాల ముషరఫ్ హస్తం ఉన్నది అని అందరి అనుమానం. 2008లో పీపీపీ అతన్ని అభిశంసించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుండగా లండన్ పారిపోయి అక్కడే ఉండిపోయాడు. బెనజీర్ హత్య కేసులో తన వాదనలు అక్కడి నుంచే వినిపించాడు. 2013 ఎన్నికల టైంలో మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఇంకొన్ని కేసులు ఎదుర్కొన్నాడు. అసలు అతను ఎన్నికల్లో పాల్గొనకుండా కోర్టులు తనని నిషేధించినాయి. సరే ఏదో నాకు ఒంట్లో బాగాలేదు అది ఇది అని చెప్పి మొత్తానికి 2016లో దుబాయ్ వెళ్ళి అక్కడే ఉండిపోయాడు. నవాజ్ ప్రధానిగా ఉండగా పాకిస్తాన్కి వద్దామని చూస్తే అరెస్ట్ చేస్తానని నవాజ్ బెదిరించాడు. సైన్యానికి నవాజ్ మీద కోపానికి ఇదొక కారణం. అయితే ముషరఫ్ తిరిగి అధికారంలోకి రాగలిగితే సైన్యానికి మహా ఆనందం. అది జరగలేదు కాబట్టి తక్కిన వాళ్ళ గురించి ఆలోచించారు. తక్కిన వాళ్ళంటే ఇంకా మిగిలిన రెండు పార్టీలు అని. అయితే దానికన్నా ముందు అసలు పాకిస్తాన్ జనాభా ఎంత, ఏంటి, వాళ్ళల్లో ఉన్నటువంటి స్ఫూర్తి ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుంటే ఇంకొంచెం బాగా అర్థమవుతుంది. 20.77 crores పాకిస్తాన్ జనాభా. ప్రాంతాలుగా చూస్తే కనుక 53% జనాభా అంటే 11 crores మంది పంజాబ్లో ఉన్నారు. అక్కడ నవాజ్ షరీఫ్ పార్టీకి ప్రాబల్యం ఎక్కువ. ఇక 23% మంది అంటే 4.8 crores మంది సింధులో ఉన్నారు. అక్కడ భుట్టో పార్టీకి బాగా మంచి ఫేమ్ ఉన్నది. అదే 14.7% అంటే 3 crores మంది ఉన్న ఖైబర్ ఫక్తూన్ ఖ్వా అంటే కేపీకేలో ఇమ్రాన్కి మంచి పట్టుంది. ఇంకా ఈ బలూచిస్తాన్లో 5.9% అంటే 1.23 crore మెంబర్స్ ఉన్నారు. అదంతా ఫెడరల్లీ అడ్మినిస్టర్డ్ అంటే ఫాటాలో 0.25 crore అంటే జనాభాలో ఆల్మోస్ట్ 2.5% ఉన్నారు. నిజానికి ఇస్లామాబాద్ క్యాపిటల్ టెరిటరీ ICTలో 2,00,000 మందే ఉన్నారు. ఈ ఓటర్లందరూ కూడాను 10.7 crore మెంబర్స్ ఉన్నారు మొత్తము. మన ఇప్పుడు లోక్సభ లాంటి కొన్ని నేషనల్ అసెంబ్లీలో 342 మెంబర్స్ ఉంటారు. మెజారిటీ కావాలి అంటే 172 సీట్లు రావాలి. ఈ 342లో 272 స్థానాలకి జనరల్, వాటిని ఎలక్షన్స్ ద్వారా భర్తీ చేస్తారు. మిగతా తక్కినవన్నీ కూడా 70 రిజర్వ్డ్ సీట్స్, అందులో 60 స్థానాలను మహిళలకి, 10 స్థానాలను మైనారిటీలకి, పార్టీ బలాబలాల ఆధారంగా ఈ ఏదో ఉంటుంది కదా రేషియో ఉంటుంది కదా దామాషా పద్ధతిని ఏదో కేటాయిస్తారు. 5% కంటే ఎక్కువ సీట్లు ఆర్ ఎక్కువ ఓట్లు వచ్చిన పార్టీలకి ఛాన్స్ ఉంటుంది. ఇక లొకేషన్ వైజ్ చూస్తే అంటే ప్రాంతాల వారీగా చూస్తే పంజాబ్లో 148 జనరల్ సీట్స్, 35+ రిజర్వ్డ్ మొత్తం 183. అటు 148 35 అంటే అంతేగా 183 అవుతుంది. ఇక సింధ్లో 61 జనరల్ సీట్స్ ప్లస్ 14 రిజర్వ్డ్ మొత్తం 75. కేపీకేలో 35 జనరల్ సీట్స్ ప్లస్ 8 రిజర్వ్డ్ మొత్తం 43. బలూచిస్తాన్లో 14 జనరల్ సీట్స్ ప్లస్ 3 రిజర్వ్డ్ మొత్తం 17. ఫాటాలో 12 జనరల్ సీట్లు రిజర్వ్డ్ అసలు ఏవి లేవు కేటగిరీలో. ఐసీటీలో 2 జనరల్ సీట్లు రిజర్వ్డ్ లేవు. నేషనల్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగినప్పుడే రాష్ట్రాలకు కూడా ఎన్నికలు జరిగి ముఖ్యమంత్రులను ఎన్నుకుంటారు. కేంద్రంలో ఒక పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఇంకో పార్టీ అధికారంలో ఉండొచ్చు, సేమ్ మనలాగే. ఇదంతా ఓకే, కానీ ప్రధాన అధికారం ప్రధానిదా లేకపోతే అధ్యక్షుడిదా అనే ఊగిసలాట ఇప్పటి వరకు అదే జరుగుతూ వచ్చింది. దానికి మెయిన్ రీజన్ మధ్య మధ్యలో సైన్యం కలగజేసుకుంటూ వ్యవహారాలని ఇంకా కాంప్లికేట్ చేయడం. పాకిస్తాన్లో సైన్యానికి ఎందుకు అంత ప్రాధాన్యం అంటే, స్టార్టింగ్ డేస్లో పాక్ పాలకుల మధ్య విభేదాలను ఆసరాగా చేసుకుని 1958లో అయూబ్ ఖాన్ సైనిక కుట్ర చేసి నియంతగా మారడం. పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత మనలాగానే ప్రధాని కేంద్రంగా పాలన సాగేది. జిన్నా తను గవర్నర్ జనరల్ అయి లియాఖత్ అలీ ఖాన్ని ప్రధాని చేశాడు. అతను హత్యకు గురి కావడంతో ఇంకొకళ్ళు వచ్చారు. ఇలా 1960 వరకు 7 ప్రధానులు పనిచేశారు. 1958లో అయూబ్ రాగానే మార్షల్లా పెట్టి 1960లో అధ్యక్ష వ్యవస్థను ఏర్పాటు చేసి అన్ని అధికారాలు తన చేతిలోకి తీసుకున్నాడు. 1965లో ఇండియాతో యుద్ధానికి దిగి పరువు పోగొట్టుకున్నారు. 69లో వ్యతిరేకత భరించలేక దిగిపోవాల్సి వచ్చినప్పుడు యాహ్యూబ్ ఖాన్ అనే ఇంకొక మిలిటరీ అధికారికి గద్దెను అప్పగించి మరీ దిగాడు. అతను 1971 వరకు డిక్టేటర్గా పాలించి బంగ్లాదేశ్ యుద్ధంలో ఇండియాతో ఓటమి తర్వాత దిగిపోయాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, నేను చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
హాయ్, నేను మీ చిత్ర అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మైండ్ మీడియా శ్రోతల కోసం ఆలూరు కృష్ణప్రసాద్ గారు అందిస్తున్న అచ్చ తెలుగు వంటలు. ఆహా ఏమి రుచి కార్యక్రమానికి శ్రోతలకి స్వాగతం, నమస్కారం. ఇప్పుడు నేను మురుకులు ఎలా తయారు చేసుకోవాలో మీకు చెప్తాను. కావలసిన పదార్థాలు బియ్యం 1/2 కేజీ, ముందుగా నీళ్లలో నానబెట్టి ఉదయమే మరలో పిండిని మెత్తగా పట్టించుకోవాలి. వాము 1/2 స్పూను, నువ్వులు 1/2 స్పూన్, ఉప్పు తగినంత, వెన్న 50 గ్రాములు, కారం 1 స్పూను, మిరియాల పొడి 1/2 స్పూను, ఇంగువ కొద్దిగా, నూనె 350 గ్రాములు. తయారు చేసుకునే విధానం: ఒక బేసిన్లో 1/2 కిలో బియ్యపిండి, వెన్న, వాము, కారము, నువ్వులు, మిరియాల పొడి, ఇంగువ, తగినంత ఉప్పు వేసి నీళ్లు పోసుకుని చక్రాలు వేసే విధంగా పిండిని గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి మొత్తం నూనె వేసి నూనె బాగా కాగగానే చక్రాల గిద్దలో పిండిని పెట్టుకుని చిన్న చిన్న మురుకుల్లాగా 5-6 చప్పున వేసుకుని బంగారు రంగులో వేయించుకుని వేరే ప్లేట్లోకి తీసుకుని చల్లారగానే బాక్స్లో భద్రపరచుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే మురుకులు మధ్యాహ్నం అల్పాహారానికి సిద్ధం. ఈ మురుకులు 15 రోజులు నిల్వ ఉంటాయి. మరి ప్రయత్నిస్తారు కదూ? మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పిట్టగోడ మీద జనాలు కూడేవారు. మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మత్తుగా మెత్తగా మనసు దూకితివి, బలిగా నవ్వితివి ఎలాగో చూచితివి ఎలాకీ చూపితివి పరువము పొంగే నీరుపే పరుగులు తీసెను నా వైపే బంగారు వలపులు రంగుల తలపులు తొంగి తొంగి చూచే బలిగా నవ్వితివి ఎలాగో చూచితివి ఎలాగీ చూపితివి పాడినది పువ్వల పోలిక కోరికలేవో కువ కువలాడినవి బలిగా నవ్వితివి ఎలాగో చూచితివి ఎలాకీ చూపితివి కనుగొన్నాను అందము నాదను కొన్నాను అందుకే నిన్ను గమ్మన్నాను ఎందము లోపల ఎందుకు తీరని తొందర కలిగేను బలిగా నవ్వితివి ఎలాగో చూచితివి ఎలాకీ చూపితివి
The voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఎప్పుడైతే 1971 వరకు నియంతగా పాలించి మరీ బంగ్లాదేశ్ యుద్ధంలో ఇండియాతో ఓటమి తర్వాత దిగిపోయాడో యాహియా ఖాన్, అప్పుడు భుట్టో అధికారంలోకి వచ్చి 1973 ప్రధాని పదవిని మళ్ళీ ప్రముఖంగా చేశారు. తన పార్టీకి చెందిన ఫజిల్ చౌదరిని అధ్యక్షుడిని చేశాడు. కానీ 1977 జియా ఉల్ హక్ అనే అతను సైనిక కుట్ర చేశాడు. భుట్టోని జైలుపాలు చేసి 1978 చౌదరిని దింపేసి తన అధ్యక్షుడయ్యాడు. అయితే అతను 1988 ఒక విమాన ప్రమాదంలో చనిపోయాడు. అప్పుడు ఇంకా అంటే చాలా ఇప్పుడు ఈ సైనిక మళ్ళీ ఇది వచ్చేసరికి ప్రామినెన్స్ వచ్చేసరికి మొత్తం అంతా మళ్ళీ పత్తా పలటగయా అన్నట్టు తయారైంది. అప్పటి నుంచి మళ్ళీ ప్రధాన పదవి అస్తిత్వంలోకి వచ్చింది. స్టిల్ తను అధ్యక్షుడైన తర్వాత 88 ఒక విమాన ప్రమాదంలో చనిపోయాడు. తను ఉండగానే 85 ఈ జనరల్ ఎలక్షన్స్ జరిపించాడు. అప్పటి నుంచి మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ పదవి కొంచెం పర్వాలేదు ప్రామినెన్స్ ఉంది అన్నట్టు అనిపించింది. బట్ ఆ తర్వాత 88 వరకు ముషారఫ్ డిక్టేటర్గా వచ్చే వరకు ప్రధానులదే ప్రాముఖ్యత. 2008 వరకు నడిచిన ముషారఫ్ పాలనలో ప్రైమ్ మినిస్టర్స్ జస్ట్ అలా నామకే వాస్తే ఉన్నారంతే. ముషారఫ్ దిగిపోయిన తర్వాత ప్రధానులకి అధికారం తిరిగి వచ్చింది. ప్రస్తుతానికి ప్రధానిదే పై చేయి. ఇమ్రాన్ ఖాన్ ప్రధాని అయిన తర్వాత తన పార్టీ సభ్యుడైన ఆరిఫ్ అల్వీనే అధ్యక్షుణ్ణి చేశాడు. పాకిస్తాన్లో సైనిక పాలన ఇలా సాగుతున్నా, ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోతున్నా, అమెరికా ఎప్పుడూ దానికే సపోర్ట్ ఇచ్చింది. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నది సైనిక బంధం. 1950s 1960s మామూలు మౌలిక వసతుల కోసం అమెరికా చాలా సహాయం చేసింది. 1959 అయ్యూబ్ అధినేతగా ఉండగా పెషావర్లో అమెరికన్ ఎయిర్ఫోర్స్ CIA రేడియో ట్రాన్స్మిషన్ లిజనింగ్ పోస్ట్ పెట్టుకొనిచ్చాడు. దాంట్లో 800 ఉద్యోగులు, 500 సహాయ సిబ్బంది ఉండేవాళ్ళంటే అది ఎంత పెద్దదో ఆలోచించండి. దాని ద్వారా రష్యా మిగతా దేశాలతో ఎటువంటి సంభాషణలను కొనసాగిస్తోందో వాళ్ళు వినేవాళ్ళు. అక్కడి నుంచి గూఢచారులు రష్యాలోకి చొరబడేవాళ్ళు కూడా. 1960 రష్యాలో పట్టుబడిన అమెరికన్ గూఢచారి ఫ్రాన్సిస్ పవర్స్ ఈబేస్ నుంచి వెళ్ళిన వాడే. ఇక 1970 దాన్ని మూసేశారు. బలూచిస్తాన్లో ఒక ఎయిర్ఫీల్డ్ని అబుదాబీకి చెందినటువంటి ఒక రాజకుటుంబం 2001 అద్దెకు తీసుకుని దాన్ని పాక్ అనుమతితోటి CIAకి లీజ్కి, అంటే సబ్ లీజ్కి ఇచ్చింది. అక్కడ చాలామంది అమెరికన్ మిలిటరీ అధికారులు నివసిస్తూ అక్కడి నుంచే డ్రోన్ ఆపరేషన్స్ను నిర్వహించేవాళ్ళు. వాటి వలన వివాదాలు రావడంతో 2011 అది మూసేయాల్సి వచ్చింది. ఇలాంటి స్థావరాలు ఇంకా ఉండేవి. ప్రస్తుతానికి పాక్లో మిలిటరీ స్థావరాలు లేవు అని అంటున్నారు, బట్ ఏమో. ఆ స్థావరాల ద్వారా అమెరికా పాకిస్తాన్ కలిసి భారతదేశాన్ని గమనిస్తూ గూఢచర్యం చేస్తూ వచ్చినాయి. ఎందుకంటే భారత్ రష్యాతో మంచి ఫ్రెండ్లీగా ఉండేది కాబట్టి. తర్వాతి రోజుల్లో రష్యన్ ఆధిపత్యంలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ మీద పోరాటం చేయడానికి తాలిబాన్లను తయారు చేయడంలో, ట్రైనింగ్ ఇవ్వడంలో పాక్ అమెరికాకి సహాయపడుతూ వచ్చింది. అందుకని అమెరికా భారత్ పాకిస్తాన్ వివాదాల్లో పాక్ ఖచ్చితంగా పాకిస్తాన్ పక్షమే వహిస్తుంది. ఈ మధ్య ట్రంప్ వచ్చిన తర్వాత పాక్కి కొంచెం సాయం తగ్గింది, కానీ లేకపోతే అమెరికా ఎప్పుడూ సహాయం చేస్తూనే వచ్చింది పాకిస్తాన్కి. ఇక ప్రజాస్వామ్యం గురించి, మతతత్వం గురించి, మానవ హక్కుల గురించి ఓ విపరీతంగా లెక్చర్లు ఇచ్చేటటువంటి అమెరికాకి పాకిస్తాన్లో నడిచే సైనిక పాలన, అక్కడున్న మతఛాందసత్వం, మైనారిటీల పట్ల దౌర్జన్యం ఇవేవీ కనపడవు. కనిపించినట్టు ఉంటుంది. తన సలహాల కారణంగా బంగ్లాదేశ్ విడిపోయిన తర్వాత భుట్టో పాకిస్తాన్లో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలి అని ఆశించాడు. కానీ జియాఉల్హక్ అతన్ని ఉరితీసి దేశాన్ని సైనిక పాలనలోకి తీసుకొచ్చాడు. అతని టైంలోనే ఆఫ్ఘన్ ముజాహుద్దీన్ పేరుతో జిహాదీలను తయారు చేస్తూ పాకిస్తాన్ని ఉగ్రవాద కేంద్రంగా మార్చాడు. దాని కారణంగా ఇరుగు పొరుగు దేశాలే కాదు, పాకిస్తాన్ కూడా నష్టపోతుంది. ఇక పాకిస్తాన్ చరిత్రను పక్కన పెట్టి 1988 పాలకులుగా ఉన్న వాళ్ళ సంగతి ఒకసారి చూద్దాం. ఎందుకంటే అప్పటి నుంచి అధికారంలో ఉన్న పార్టీలు ఇప్పుడు ఎన్నికల రంగంలో ఉన్నాయి. 88 and 90 మధ్య పీపీపీకి చెందిన బెనజీర్ భుట్టో, 90-93 మధ్య PML చెందినటువంటి నవాజ్ షరీఫ్, 93-96 మధ్య మళ్ళీ బెనజీర్, 97-99 నవాజ్ ప్రధానులుగా ఉన్నారు. 1999 అక్టోబర్ నుంచి 2002 నవంబర్ వరకు మార్షల్ లా అమల్లో ఉంది. ముషరఫ్ తన అధ్యక్షుడిగా ఉంటూ పాకిస్తాన్ ముస్లిం లీగ్, అంటే క్యూ నాయకులను ప్రధానులుగా పెట్టాడు. 2008 ముషరఫ్ దిగిపోయిన తర్వాత ఆ పార్టీ ప్రాముఖ్యత కొద్దిపోయింది. ఆ ఎన్నికల్లో పీపీపీ నెగ్గి ఆ పార్టీ అధ్యక్షుడైన ఆసిఫ్ జర్దారి, తన అధ్యక్షుడై తన పార్టీకి చెందిన యూసుఫ్ జిలానీ, రజా అష్రఫ్లని ప్రధానమంత్రిని చేశాడు. అధ్యక్ష పాలన నడిచే రోజుల్లో మార్చేసిన రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడికి నేషనల్ అసెంబ్లీని రద్దు చేసి ప్రధానిని తొలగించే అధికారం ఉంటుంది. సుప్రీంకోర్టు అనుమతి ఆమోదించాలి అనే చిన్న షరతు పెట్టారంతే. ఆ షరతు అసలు పెద్ద విషయమే కాదు. అయితే 2010 చేసిన రాజ్యాంగ సవరణ అధ్యక్షుడి అధికారానికి కత్తిరేశారు. అధ్యక్షుడిని ఎన్నుకునేటటువంటి అధికారం సెనేట్, నేషనల్ అసెంబ్లీకి ఇచ్చారు. ఇక 2013 ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయి నవాజ్ షరీఫ్ నెగ్గి 2017 జూలై వరకు ప్రధానిగా ఉన్నాడు. అతన్ని సుప్రీంకోర్టు అనర్హుడిగా ప్రకటించడంతో తన పదవి నుంచి దిగిపోయి తన పార్టీకి చెందిన షహీద్ అబ్బాసీకి పగ్గాలిచ్చాడు. అతను 10 నెలలు అంటే May 2018 వరకు ప్రధానిగా ఉన్నాడు. అతని టర్మ్ అప్పటితో అయిపోతుంది, 2018 మేలో ముగిసిపోతుంది. సో ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు పాక్ పాలనని ఆపద్ధర్మ ప్రభుత్వం చేతిలో పెట్టారు. నజీరుల్ ముల్క్ అనే ఒక రిటైర్డ్ జడ్జ్ ప్రధానిగా ఉన్నాడు. 6 సభ్యుల కేబినెట్లో కొందరు వ్యాపారస్తులు, ఇంకొందరు మాజీ ప్రభుత్వాధికారులు ఉన్నారు. ఇది August 18th ఇమ్రాన్ ప్రధాన అయ్యే వరకు పాకిస్తాన్ని పాలించింది. ఆ తర్వాత ఎన్నికల్లో ఇదిగో ఇమ్రాన్ ఖాన్ వచ్చాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఎవరైనా సరే ఇఫ్ ఎట్ ఆల్ ఒక మనం అనుకుంటాం మామూలుగా అబ్బాయి ఎంత కక్ష కట్టారు అసలు అక్కడ వాళ్ళు ఉన్నది మనుషులేనా అదా ఇదా అని మనం ఎన్నిసార్లు మనం గమనిస్తే కనుక కరెక్ట్గా అక్కడ స్కూల్లో బాంబులు పేలడం, పిల్లలు చనిపోవడం, తర్వాత డిక్టేటర్షిప్ లాగా ఇష్టం వచ్చినట్టు సైన్యం సర్వాధికారాలను ఉపయోగించి ఈవెన్ ప్రధానమంత్రి మాట కూడా వినకుండా ఉండడం, ఇవన్నీ చూసినప్పుడు అట్లీస్ట్ మనకి అప్పుడైనా ఒక కనువిప్పు అనేది కలగాలి. ఎస్, వీఆర్ రియల్లీ వెరీ, అంటే దాంతో పోల్చుకుని అని నేను అనట్లేదు, నిజంగానే మనది నిజంగా చాలా అదృష్టం, మనం ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప ఇక్కడ పుట్టము అని ఒక ఫీల్ అన్నమాట. అలాంటివి చూసినప్పుడు మటుకు నిజంగా దేవుడా ఏంటి అసలు పరిపాలన అనిపిస్తూ ఉంటుంది. అక్కడ వాళ్ళు నిజంగా ఎలా భరిస్తున్నారా అని భయం వేస్తూ ఉంటుంది. వీళ్ళు బయట మనకు ఎప్పుడైనా కనపడినప్పుడు మనకి మామూలుగా చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది వేరే దేశాలు ఎలా ఉన్నారు ఏంటి అని, ఒక యూరోప్ కానీ, ఏషియా, సింగపూర్ కానీ, లేకపోతే US కానీ, సౌత్ ఆఫ్రికా కానీ, ఎక్కడైనా సరే ఏ దేశంలో వాళ్ళకి ఆ దేశం మీద ఎంతో మంచి గౌరవము, భక్తి ఇవన్నీ ఉంటాయి. అక్కడ ఉన్నంత కాలము వాళ్ళు, మీరు గమనిస్తే ఎవరు బయటకు వచ్చి చదివిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు అక్కడే ఉంటారు. మరి అది ఏంటో నాకు తెలియదు, కానీ అక్కడ జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారని వాళ్ళు ఎదురుతిరిగిన సందర్భాలు ఉన్నాయి, అవి బయటికి రాలేదు. అంతే, మనకి ఎంతసేపు ద్వేషం సైడే చూపించారు కాబట్టి, ఎంతసేపు ఏంటి వీళ్ళతో ఫైట్ చేయాలి, వాళ్ళతో ఫైట్ చేయాలి ఇలాంటివే మనకి వార్తలు బయటకు వచ్చినాయి తప్ప అక్కడ వాళ్ళు చేసిన తిరుగుబాటు బయటికి రాకపోవడం వల్ల మనకు తెలియలేదు. కానీ చాలా దారుణాలు ఉన్నాయి అక్కడ కూడా. మరి ఇమ్రాన్ వచ్చాడని చెప్పాను, బట్ ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి ఏంటి? అసలు తన క్రికెట్ ప్రస్థానం కానీ రాజకీయ ప్రస్థానం కానీ ఎలా సాగింది? ఇవన్నీ తెలుసుకుందాం రేపటి చిత్రం భళారే విచిత్రంలో. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం భళారే విచిత్రం కార్యక్రమం. అక్టోబర్ 3, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.